మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఓంకారం నుంచి మూడు భాగాలు ఏర్పడతాయి. రెయిన్ రెయిన్ క్లీన్ క్లీన్ అనేది మహాపాడిక, శ్రీ అనేది మహాలక్ష్మిగా, శ్రీం అనేది మహాసరస్వతిగా గమనిస్తాం మనం. ఈ మూడు కలిసినటువంటి సంహిత ఓంకారం. ఈ మూడు మన శరీరంలో కూడా ఉంది. ఏమిటది మన శరీరంలో ఉన్నది? శ్రీం మహాసరస్వతి శిరస్సు పైన ఉన్నటువంటి భాగం. మహాసరస్వతి చరిత్ర దుర్గా సప్తశతిలో మన యొక్క బ్రెయిన్ యొక్క వర్ణని మీరు అతిగమనించుకోవడం నేర్చుకోవాలి. ఇంకా మహాసరస్వతి చరిత్ర మనకి దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలు ఉన్నాయి మనకి. ఆ 13 అధ్యాయాలలో మొదటి అధ్యాయము మధు కైతవ వధ గురించి చెప్తుంది. ఏంటి ఆ కథ? విష్ణుమూర్తి నిద్రిస్తున్నాడు, అంటే పరిపాలనా శక్తి నిద్రిస్తోంది. అక్కడి నుంచే మొదలెట్టారు సృష్టిలో ఎప్పుడు కూడా. ఎందుకంటే సృష్టికి ఆది లేదు, అంతము లేదు. అంతట విష్ణువు ఎప్పుడూ ఉంటాడు, శివుడు ఎప్పుడూ ఉంటాడు, బ్రహ్మ ఎప్పుడూ ఉంటాడు. అందులో ఈ శివుడు, ఈ బ్రహ్మ, ఈ విష్ణువు ఒకసారి ఒకడు లయం అవుతూ ఉంటాడు, ఒకడు వేడెక్కుతూ ఉంటాడు, మళ్ళా ఒకడు చల్లారుతూ ఉంటాడు, ఒకడు వేడెక్కుతూ ఉంటాడు. విష్ణువు నిద్రపోతున్నాడు అంటే ఏంటి అర్థం? పరిపాలనా శక్తి నిద్రపోతుంది. మనము గాఢ రాత్రిలో ఉన్నాం. గొట్టెంబల్ డాన్ సావిత్రిలో సెకండ్ యాక్షన్ చదువుకుంటే మొదటి రెండు స్టాంజాలు. గాఢ నిద్రలో ఉన్నాం మనం, గాఢ సుశక్తిలో ఉన్నాం. ఏ గాఢ సుశక్తిలో ఉన్నాము? మన యొక్క అమరత్వాన్ని మర్చిపోయినటువంటి గాఢ సుశక్తిలో ఉన్నాము. అది అర్థం చేసుకోండి. నేను అమరుణ్ణి అయినప్పటికీ, నేను సర్వజ్ఞుణ్ణి అయినప్పటికీ, నేను సర్వసమర్థుణ్ణి అయినప్పటికీ, నేను సర్వవ్యాప్తిని అయినప్పటికీ ఈ లక్షణాలేమీ నాలో లేవు. మహాబలవంతుడు గాఢ నిద్రలో ఉన్నాడు. మీ ఇష్టం ఇష్టం వచ్చేట్టు కొట్టచ్చు. వాడు మెలకుగా ఉంటే కదా మనం భయపడతామండి. వాడు మత్తు మంది ఇచ్చేసామని మనం తెలిస్తే ఇంకేం భయం అని ఇష్టం వచ్చినట్టు చిత్త కొట్టచ్చు అండి. అలాంటి గాఢమైనటువంటి సుశక్తిలో ఉన్నటువంటి స్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే, మన శరీరంలో రెండు రకాలైనటువంటి అసురులు ఉన్నారు. శృతికి విరుద్ధముగా, వేదాధ్యయనమునకు విరుద్ధముగా, వేదములను అర్థము చేసుకొనటానికి వీలు లేకుండా మన చెవులు రెండు అసురుల ద్వారా మూసివేయబడ్డాయి. మధు కైతవులు విష్ణువు యొక్క చెవులలోని గులుగుతో పోలుస్తాడు. అతను మన చెవులలో ఉన్నటువంటి పెద్ద రోగం ఏంటి అంటే, ప్రకృతిలో నినదించుకున్నటువంటి ప్రకృతిలో మీ శబ్దమును వేద విద్యను మనం పట్టుకోలేకపోతున్నాం చెవులోని మాలిన్యముల వల్ల. చెవిలోని మాలిన్యముల వల్ల మనం వినలేకపోతున్నాం అంటే మన శృతి దెబ్బతింది, వేద విజ్ఞానము దెబ్బతింది. ఈ వేద విజ్ఞానము దెబ్బ తినకుండా ఈ వేద విజ్ఞానము మళ్ళా మనలోకి రావటానికి ఈ దుర్గా సప్తశతి ప్రథమ అధ్యాయము చదువుకునే ముందు మనము చండీ కవచం చదువుతాం. మీ దగ్గర పుస్తకాలు ఉంటే తీయండి, చండీ కవచము అని ఉంటుంది. ఈ పుస్తకం ఒకటి 16 పేజీ. ఇది నిన్న మొన్న మీకు చెప్పాను మీరు 3 కోట్ల చేయమని. ఎంతమంది చేస్తున్నారు 3 కోట్ల?
రైట్ అవుతే మీకు ఈజీగానే అర్థం అయిపోతుంది. మార్కండేయ ఉవాచ, దాంతో స్టార్ట్ అవుతుంది ఇది. ఈ మార్కండేయ ఉవాచలో ఏం చెప్తున్నాడో వినండి. ఆశ్చర్యం ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం లోణ. ఈ లోకంలో పరమమైనటువంటి రహస్యము ఏమి ఉన్నది? ఏమిటా రహస్యము? సర్వభూతోపకారకం, అన్ని భూతములకు ఉపయోగింపబడేది, మనిషికి ఉపయోగపడేది అన్నాడు అక్కడ. ఆ మతం చూడండి ఏమన్నాడు మళ్ళీ, సర్వ భూతోపకారకం. భూతాలెన్ని? ఆ పంచభూతాల యొక్క లైఫ్ దానికి సంబంధించినటువంటి కవచం ఇది. మన శరీరము కూడా ఆ పంచభూతాల నిర్మాణము కనుక మనకి ఉపయోగపడుతుంది. కానీ యాక్చువల్ గా అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఏ స్థాయి యొక్క సాధన మనం తీసుకెళ్ళిపోవాలి? పంచభూతముల యొక్క సృష్టి జరగక ముందు మనకెందుకు మాస్టారు పంచభూతముల యొక్క సృష్టి జరగక ముందు? దాన్ని ఎండ పడుతుందని చెప్పాను కదా, వెనక్కి ముందుకో చదువుకోండి. ఎండలో కూర్చుండే అట, ముందుకైనా రండి వెనక్కైనా రండి మీ ఇష్టం. పైకైనా వచ్చింది అయితే సర్దుకోండి, అది ఎండలో వద్దు. సృష్టిలోని రహస్యం ఏమిటి అంటే, పిండాండ బ్రహ్మాండ సమన్వయం. బ్రహ్మ సృష్టి ఎలా చేశాడో మీరు కూడా ప్రతిరోజు రాత్రి అదే చేస్తారు అన్నది గుర్తుంచుకోండి. ఇంకో దారి లేదు, సేమ్ థింగ్. అంతేత మీరు కూడా మీ శరీరాన్ని నిద్రలోంచి మేల్కాల్చి తర్వాత పంచభూతాలను ముందు సృష్టించుకోవాలి. ఆ పంచభూతాలతో ఈ ప్రతిరోజు మనం నిర్మించుకుందాం. ప్రతిరోజు మనం నిర్మించుకున్నా ఆ వేరు వేరుగా అది నిర్మించబడుతోంది అని తెలియకపోవటమే అదే పెద్ద సృష్టి రహస్యం. నిన్న రాత్రి పడుకున్నటువంటి శరీరము ఇవాళ పొద్దున్న లేచినటువంటి శరీరము ఒకటి కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి రహస్యాన్ని. అమరత్వ సాధన వైపు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది అండర్స్టాండింగ్ మీరు చేయాల్సింది ఏం లేదు, జరుగుతోంది ప్రతిరోజు. అంతేత మీరు ఏదో సాధన చేసేయాలి చేస్తలే, అర్థం చేసుకోవాలి. ఇవాళ రాత్రి పడుకున్నటువంటి మీరు రేపు పొద్దున్న లేపుతున్నటువంటి మీరు ఒకటి కాదు. మీరు కంప్యూటర్ టెక్నాలజీలో కొంచెం ప్రవేశం ఉండి కోరెల్ డ్రా బొమ్మలు అవి గీస్తున్న వాళ్ళు తెలుస్తాయి, సేవ్ చేస్తారు. మీరు మళ్ళా నెక్స్ట్ టైం ఓపెన్ చేస్తారు, మళ్ళా గీసుకుంటుంది అది బొమ్మ మొత్తం. అంతరపై ఇదివరకు మీరు గీసిన బొమ్మ అక్కడ ఉండదు, సేవ్ అయ్యి నేను సేవ్ అయి ఉంటుంది అక్కడ. మీరు ఇదివరకు బొమ్మ గీసినటువంటి బొమ్మ గీయటానికి కావలసినటువంటి కొన్ని సంకేతాలు పంపించి ఉంటారు మీరు సాఫ్ట్వేర్ లో. ఆ సంకేతాలు అది గుర్తుంచుకుంటుంది. మీరు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే ఆ సంకేతాలకు అనుగుణంగా అది ప్రతిసారి కొత్త సృష్టి చేస్తూ ఉంటుంది. కంప్యూటర్ మీరు ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నప్పుడు కొంచెం కంప్యూటర్ సాఫ్ట్వేర్ మీకు తెలిసి ఉంటే మీరేమనుకుంటున్నారు, మీరు ఇప్పుడు సేవ్ చేసింది అలాగే అక్షరాల సేవ్ అయి ఉంటుందని. సేవ్ అయి ఉంటే ఎంత జాగ్రత్త కావాలో ఊహించుకోండి, అది సేవ్ అవదు. సేవ్ అయ్యేది ఏంటా? బిట్స్ మీద ఆర్డర్స్ కమాండ్స్. మళ్లీ నిద్ర లేచేటప్పుడు మళ్లీ మీరు ఆన్ చేయగానే మళ్లీ ఆ కమాండ్స్ అన్ని గబగబగా వచ్చేస్తాయి. కోరల్ డ్రాలో అదో కాస్త స్లోగా ఉండేటటువంటి సిస్టమ్, ఓకే, మీకు కనిపిస్తుంది ఆ గీతలు గీయటం మెల్లిగా గీసుకుంటుంది. అంచేత ఒకసారి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు చాలా టైం పడుతుంది బొమ్మలకి. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ దుర్గా సప్తశతి యొక్క చండీ కవచములో ఈ రహస్యాన్ని వివరించమని చెప్తున్నాడు. ఈ రహస్యం ఇప్పుడు నేను మీకు చెప్పానే, మీరు రాత్రి పడుకుని నిద్రపోయారు, నిద్రపోయి మళ్ళా మీరే నిద్ర లేచుంటే అసలు బ్లాంక్ స్థితి రాదు మీకు, మీరు లయం అయిపోతారు. నిజంగానే మీరు లయం అయిపోతారు, కరిగిపోతారు. మీరు మళ్లీ ఏమవుతుంది, మీరు నిద్రలేస్తారు. నిద్ర లేపటానికి మనం ఉపయోగించారు పడుకున్న వాళ్ళని ఎలా నిద్ర లేపుతాం మనం? మామూలు వ్యక్తి అయితే పేరు పెట్టి పిలిస్తే లేచిపోతాడు. కుంభకర్ణుడు లాంటి వాడు అయితే కుదపాలి వాడిని. కానీ సాధారణంగా శబ్దంతో లేచిపోతారు. కాస్త పిలిస్తే ఏదైనా శబ్దం అయినా కూడా మనం లేచిపోతాం. ఆ మాలిన్యము తొలగించుకోవాలి, శబ్దముల యొక్క మాలిన్యము. మధు కైటభ వదాది. ఆ మాలిన్యము కనుక మీకు తొలగిపోతే, సృష్టి ప్రతిరోజు అలాగే జరుగుతోంది. ద సింబల్ డాన్ అని చెప్పటంలో సావిత్రిలో ఉద్దేశం కూడా అదే. సూర్యోదయం జరిగినప్పుడు మళ్లీ కొత్త సృష్టి ఎలా జరుగుతున్నదో, మీరు నిద్ర మేల్కాంచినప్పుడు కూడా ఈ పంచభూతముల యొక్క సృష్టి ముందు జరుగుతుంది. ఆకాశతత్వం ఏర్పడుతుంది, ఆకాశతత్వం తర్వాత వాయుతత్వం ఏర్పడుతుంది, వాయుతత్వం ఏర్పడిన తర్వాత అగ్నితత్వం ఏర్పడుతుంది, అగ్నితత్వం ఏర్పడిన తర్వాత జలతత్వం ఏర్పడుతుంది, జలతత్వం ఏర్పడిన తర్వాత పృథ్వీతత్వం ఏర్పడుతుంది, తర్వాత శరీర నిర్మాణాలు జరుగుతాయి. చూడండి అక్కడ, యదా క్వశ్య చిదాఖ్యాతం తన్మే బ్రూహి పతామహ. ఇదివరకు ఎవరికి చెప్పనది? ఈ రహస్యం నువ్వు ఎవరికి చెప్పబడినది అంటే మరి చెప్పేశాడుగా అక్కడ. అంటే ఇప్పుడు మీరు వింటున్నారు కనుక ఇది మీకు కొత్తది. అందుకే దాన్ని ఏమన్నా అతి పురాతన నిత్య నూతన శాశ్వత సత్యాలు, దాన్ని చెప్పు పితామహ అన్నాడు. సరే, అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్చణుష్వ మహాముని. ఏ మహాముని, మార్కండేయ మహాముని ఎవడు? మృత్యుని జయించినటువంటి వాడు. చూసు కదా మార్కండేయ, చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్య శివయ్యమ. అంటే ఈ యముడు ఎవడు ఏం చేయలేడు, చంద్రశేఖరుని ఆశ్రయించిన ఉండలేదు. ఎవడా చంద్రశేఖరుడు? ఆ మౌనం, ఆ మౌనం, ఆ శివం. శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే సాధు. మళ్ళా మీరు ఈశ్వరుడు కడుక్కోకండి. ఈశ్వరుడు మళ్ళా ఒక దేవత మాత్రమే, ఎందుకు పనికిరాని దేవత. మీరు కంట్రోల్ చేసే వచ్చేవాడిని కావాలనుకుంటే, ఆ టెక్నికల్ తెలిస్తే. కానీ ఇక్కడ ఈ మన పురాణాలలో అక్కడ శివుడు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ మౌనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, శాంత స్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉన్నది అలాంటి శాంత స్థితి, శివమైనటువంటి స్థితి. ఒక్కసారి ఆ స్థితిలో వెళ్ళండి. అస్థి ఉన్నది అన్నాడు. ఆ స్థితి అకారంతో మళ్ళా మొదలెట్టాడు. అది అస్థి ఉన్నది. గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం, అన్ని భూతములకు ఉపకరించేటటువంటి ఆ శివతత్వము ఉన్నది అని ఆ శ్లోకాన్ని మొదలెడతాడు. ఆ శ్లోకాలన్నింటినీ కూడా చెప్పేది ఈ తొమ్మిది శ్లోకాలు, తొమ్మిది పేర్లు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, తర్వాత మీరు స్వాధ్యాయం చేసుకుందరు. గాని ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని తథా, సప్తమం కాలరాత్రేతి మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుగా ప్రకీర్తితా ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. తొమ్మిది పేర్లు చెప్పాడు. ప్రథమం శైలపుత్రి. సాధారణంగా ఈ నవరాత్రులలో మొదటి రోజు చేసేటటువంటి అలంకరణ శైలపుత్రి అలంకరణ. ద్వితీయం బ్రహ్మచారిణి, మూడోది చంద్రఘంట, నాలుగోది కూష్మాండము, ఐదవది స్కందమాత, ఆరు కాత్యాయని, ఏడు కాలరాత్రి, ఎనిమిది మహాగౌరి, తొమ్మిదోది సిద్ధిదా, సిద్ధి ఇచ్చేది. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. ఈ తొమ్మిది పేర్లు చెప్పేశాట బ్రహ్మ. చెప్పేస్తే ఏమవుతుందో దాని ఫలితాలు చూసి మనకెంత అర్థమైందో తెలుసుకోండి. ఏం చెప్తున్నాడు, ఇది ఎప్పుడైతే మీకు ఈ తొమ్మిది పేర్లు మీరు ఉపయోగించుకోగలుగుతారో, అగ్నినా దహ్యమానస్తు, అగ్నిలో మీరు కాలిపోతున్నప్పుడు, శత్రు మధ్యే గతోరణే, భయంకరమైనటువంటి యుద్దములో శత్రువుల యొక్క మధ్యలో మీరు చిక్కుకుపోయారు. విషమే దుర్గమే చేయవ, దుర్గమము అంటే చాలా కష్టం అని అర్థం. విషమము అంటే ఇంకా కష్టం, కష్టాతి కష్టమైనటువంటి స్థితిలో మీరు ఇరుక్కుపోయినప్పుడు భయార్తాహ శరణం గదా, భయంతో ఆర్తులై మీరు ఈ పేర్లతో కనుక శరణు జొచ్చుతే, ఈ తొమ్మిది నామాలే శరణు జొచ్చుతే, నతేషాం జాయతే కించిత్ అశుభం రణ సంకటే, ఎక్కడా కూడా వాళ్ళకి అశుభాలు జరగవు. అంచేత ఏ సాధన చేయాలి, అగ్ని మధ్యలో మీరు మండుగుపోతున్నారు, ఎన్ని రోజులు సాధన చేస్తారు? సాధన చేయక్కర్లే, అది నేను చెప్పింది మీకు. ఆ స్థితిలో ఉండగలిగితే చాలు. అంతే తప్ప మంటలు ఎత్తుకుపోతున్నప్పుడు ఎంత బ్రహ్మ ఎంత గొప్పవాడైనా నిన్ను సాధన చేయమని చెప్తే ఎవడు చేస్తాడు సాధన? అక్కడ అగ్నినా దయ్యమానస్తు, శత్రు మధ్య గతవులని యుద్ధం జరుగుతోంది, బాణప్రయోగాలు జరిగిపోతున్నాయి. బాణప్రయోగాలు జరుగుతుండండి, నేను ఈ మంత్రం చేస్తున్నాను, ఇది గాయత్రి మంత్రం ఇలా తలకిందులుగా జరిగితే ఏమవుతుంది? ఆగ్నేయాస్త్రం అవుతుంది. గాయత్రి మంత్రం బ్రహ్మాస్త్రం, తలకిందులు చేస్తే ఆగ్నేయాస్త్రం అవుతుంది. ఉండండి, నేను దాన్ని సాధన చేసి ఎలా రోజుకి కొన్ని లక్షలు చేయాలి, భగవంతుడు తెలియాలి ఎన్ని గంటలు చేయాలి, ఈ లోపల బాణాలు వేసేస్తాడు గొడవ వెళ్ళిపోతుంది. కానీ తొమ్మిది పేర్లు కనుక మీకు అవగాహన ఉంటే తక్షణమే భయార్త శరణం గత శరణు, ఆ సమర్పణ అనేది ఎన్ని రకాల మనం చెప్పుకున్నా అర్థం కావటంలే. అది అర్థమవుతే చాలు ఆ సమర్పణ. సమర్పణ అర్థమయ్యేప్పటికీ మేమేమైనా అడగొచ్చా అడగొచ్చాగా తిట్టచ్చు కూడా. సమర్పణ చేసుకుని పెద్ద పూజ కొడుతున్నాడు సమర్పణ చేసుకోమని, ఇంకా మనసులో తిట్టుకొని ఏం పర్వాలే, పైకి మాత్రం సమర్పణ చేసుకోండి, ఫలితం వస్తుంది మీకు. అంచేత ఆ పేర్లు మళ్లీ జాగ్రత్తగా చదివి మీకు రాబోయేటటువంటి యుగంలో 2000 నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాణ పరంపర స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళందరూ ఒక చోట చేరుతారు 2000 నాటికి. చేరారో లేదో మనకు తెలియకపోవచ్చు. ఇంచేటంటే నేను మొన్న బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు వాట్సన్ అనేటటువంటి పేరు విన్నాను నేను. అంతకుముందు వాట్సన్ అనేవాడు నాకు తెలియదు. వాట్సన్ అనేటటువంటి పేరు వింటే ఆయన వస్తున్నట్ట అని బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా డాన్సులు చేసి గెంతులు చేసేస్తున్నారు. నేను వెళ్తామైతే బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వెళ్ళాను కానీ నాకు అదేంటో తెలిస్తేగా, మళ్ళీ పుస్తకాలు చదువుతున్నాను నేను. తర్వాత తెలిసింది నాకు అతను ఈ డిఎన్ఏని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ అని. హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్లో ఎంతమంది తెలుసు వాట్సన్ అనే అతను చూచి వెళ్ళాడని? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలియదు. ఎవడికి తెలుస్తుంది? ఆ జీవిత విధానంలో ఉన్న వాళ్ళకి. అంచేత ఇలాంటి సెంటర్స్ ఓపెన్ అయ్యాయి, ఇలాంటి సెంటర్స్ లో ఇలాంటి సాధన జరుగుతున్నది అనే ఎవరికి అవసరం? ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏం తెలియదు. అందుకే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. అంచేత ఈ తొమ్మిది పేర్లు ఈ నవరాత్రులలో మీరు మననం చేసుకోండి. ఈ శ్లోకాలు ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని తథా, సప్తమం కాలరాత్రేతి మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. ఈ తొమ్మిది దుర్గల యొక్క పేర్లని మనం ఎప్పుడైతే చదువుకుని ఈ చండీ కవచాన్ని పారాయణ చేస్తాము, మీరు కాస్త అర్థాలు చదువుకుంటూ పారాయణ చేయండి. దాన్ని ప్రస్తుతం నేను దాని గురించి దీర్ఘంగా చెప్పటం లేదు. కానీ 38వ శ్లోకం చూడండి, మీరు ఇది అలవాటు చేసుకోవాలి. 38వ శ్లోకం చూడండి. పదమేకం నగచ్చేత్తు యదిచ్చేత్ శుభం ఆత్మనః. మీరు మీకు శుభమును కలగాలి అంటే ఒక్క అడుగు కూడా ఇది చదవకుండా వేయకండి. కవచే నావృతో నిత్యం, ఈ కవచముతో ఆవృతమై మీరు ఎక్కడ ఎక్కడికి వెళ్తారో, కవచే నావృతో నిత్యం ఎత్ర ఎత్రైవ గచ్చతి, ఎక్కడెక్కడికవుతే తను వెళ్తాడో తత్ర తత్రార్థ లాభశ్చ వే సర్వకామిక, అక్కడక్కడ అన్ని లాభాలు చేకూరుతాయి, అన్ని అర్థాలు కూడా చేకూరుతాయి. దాని తర్వాతది ఒక అద్భుతమైనటువంటి మంత్రము, ఉపయోగించుకునేవాళ్ళు ఉపయోగించుకోండి. యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. మీరు ఏమి ఏమి అనుకుంటారో అవి అవి ఖచ్చితంగా జరుగుతాయి. పరమైశ్వరీయ మతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్. ఈ భూతలంలో పరమ ఐశ్వర్యం, మామూలు ఐశ్వర్యం కాదు, పరమ ఐశ్వర్యం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. నిర్భయో జాయతే మర్త్యః. ఆ మనిషికి ఎప్పుడూ భయం ఉండదు. ఈ దేవీ కవచంను మీరు ఏం చేసుకోవాలి? దేవీ కవచము మన శరీరంలో ఉన్నటువంటి అంగ ప్రత్యంగాల నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి శబ్దములు. ఒకటేం చెప్పాను నేను, ఋగ్వేదంలో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా మన శరీరమే అని చెప్పాను. ఇవాళ ఏం చెప్తున్నాను, ఈ దేవీ కవచంలో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా మన శరీరమే. ఋగ్వేదం చదవడం కష్టం, దాంట్లో స్వరం తెలియాలి, ఎలా ఉచ్చారణ చేయాలో తెలియాలి, అని చేయాలి. ఇక్కడ ఈ కవచంలో అనుష్టుప్ ఛందస్సే కదా, మీరు మామూలుగా చదువుకుంటూ ఉండొచ్చు. కానీ ఇది మామూలుగా చదువుకుంటున్నప్పుడు ఈ కవచం ఎలా పనిచేస్తుందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పాను నేను, మధు కైటభ వధకి ఈ స్తోత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మధు కైటభ వధ ఏం జరుగుతుందో మీకు కథ తెలుసు కదా. శత్రువులు బయటకు వస్తారు, అసురులు బయటకు వస్తారు, బ్రహ్మదేవుడు తెల్లబోయి చూస్తూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. విష్ణువుని చూద్దామంటే యాజ్ యూజువల్ ఏంటి, యుద్ధం అంతా అయిపోయాక కుంభకర్ణుని ఎందుకంటారో నాకు తెలియదు బాబ. ఇది దుర్గా సప్తశతి చదివితే అసలు ఎవరికి టైటిల్ ఇవ్వాలి, కుంభకర్ణుడు టైటిల్ విష్ణువుకి ఇవ్వాలి, మరి ఏంటో అన్ని మారిపోతున్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. అంచేత నిద్రపోయాడు గాఢ నిద్రలో. సరే ఏదో గంధర్వం పడి లేపాడు. లేపాక మధుకైటమని యుద్ధం చేస్తున్నాడు, సంవత్సరాల తరపు యుద్ధం చేస్తున్నాడు, చావటం లేదు. అప్పుడు ఏం చేశాడు, మధుకైటములు విష్ణువుకి వరం ఇచ్చేటట్టు చేశాడు. ఆ కథ అంతరార్థం అర్థం చేసుకోండి మీరు. అక్కడ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని అంటుంది మిమ్మల్ని. మనం ఎవరితో బాధపడుతున్నాం, ప్రకృతి మన్ని బాధిస్తోంది, పరిస్థితులు మన్ని బాధిస్తున్నాయి. మధుకైటములు బ్రహ్మని బాధిస్తున్నారు, విష్ణువుని కూడా బాధిస్తున్నారు. చావుకొట్టి చెవులు మూశారు విష్ణువుని. లిటరల్ గానే నేను ఉత్తినే అని చెప్పడం లేదు, ఎటు ఆ మాట మీకు నచ్చకపోవచ్చు కానీ జరిగింది అదే. అప్పుడు ఈయన పెద్ద మాయ కదా విష్ణు మాయ, అంచేత వాళ్ళ మనసులో ఏం పుట్టింది, అబ్బో విష్ణువు బాగా యుద్ధం చేస్తున్నాడు, నువ్వు వరం కోరుకో అన్నారు. విష్ణువుని వరం కోరుకోమన్నారు వాళ్ళు. సరే విష్ణు వరం కోరుకుంటాడు, నేంటి కోరుకుంటాడు, నువ్వు నా చేతిలో చచ్చిపోవాలి, గతుక్కుమన్నారు వాళ్ళు. వరం ఏదో కోరుకోమంటే డబ్బు ఏదో అడుగుతాం కానీ నువ్వు చచ్చిపోవంటావా? మనం అలాంటి వరాలే కోరుకోవాలి, నా అహంకారం పోవాలి అని కోరుకోవాలంటే నేను చావాలనే కోరుకోవటం మీకు. ఆ మాట అలా అంటే బాగుండదని గురువులు మ్యాజిక్ చేశారంటే, అహంకారం పోవాలి అంటే నువ్వు ఉండవుగా నువ్వు చస్తావు, అంతేగా నువ్వు చచ్చాక నువ్వు అడిగేదేంటి? వాళ్ళ ప్లాన్ అది, మీరు అడగకుండా ఉండాలి అంటే మీరు ఉండకుండా ఉండాలి. అంచేత ఆ మధుకైటమ వధలో వాళ్ల చేతే అనిపిస్తాడు, నువ్వు నాకు ఇప్పుడు మనం అంటలే నా అహంకారాన్ని తీసేయని. మీరు ఎంత ప్రమాదకరమైన కోరిక కోరుతున్నారో మీకు తెలియటంలే, చూసుకోండి జాగ్రత్తగా. మళ్ళా చెప్పలేదు మాస్టారు, మీరు నన్ను మోసం చేశారు, మా సూపర్వైజర్ అన్నారని చెప్పారు కదా, వీడు మోసం చేసి తంత్ర విద్య చేసి తాంత్రిక ప్రయోగం చేసి సంతకం పెట్టించుకున్నాడు థీసిస్ మీద అని. మళ్ళా అలా అనకండి, మళ్ళా మాస్టర్ ఏదో తంత్ర ప్రయోగం చేశారు హాయ్ అని. ఇది తెప్పిస్తున్నా అమ్మాయి చేసి, లేకపోతే నాకు ప్రూఫ్ ఉండాలి కదా, నేనే అనలేదు. అంచేత ఆ మహాసురుడు చంపమన్నావు కదా, అవతల ఓ పని చేయి, చుట్టూ చూశారట వాళ్ళు. చుట్టూ చూస్తే ఏం కనిపించింది, మహాసముద్రం కనిపించింది, నీళ్లు కనిపించాయి. అంచేత నీళ్లు లేనటువంటి చోట మమ్మల్ని చంపన్నాడు. వెళ్ళి వెళ్ళి విష్ణువులో పెట్టుకున్నాడు. సరే దానికే ఉందన్నాడు, తొడ చూపించాడు, తొడ మీద పెట్టి కొంచెం పారేశాడు. అంటే అర్థం ఏమిటి అని, అక్కడ ఈ కథ మన శరీరంలో ఎక్కడ జరుగుతోంది, ప్రతిరోజు జరుగుతోంది, అది గమనించుకోండి మీరు. మీరు చూడాల్సింది ఏంటంటే ఇది మీ శరీరంలో జరిగేది, ఇది అక్కడెక్కడో జరగలేదు. అందుకనే అనాటమీ మేము మీకు చెప్తున్నాను. ప్రథమం శైలపుత్రిచ, శైలపుత్రి అంటే అస్థికలు, ఎముకలు, ఎముకలు లేకుండా మానవ శరీరాన్ని ఊహించగలరా మీరు? ఎముకలు ఉండాలి కదా, ఎముకల మీద మానవ శరీరం గ్రో అవుతుంది. ప్రథమం శైలపుత్రీచ, అన్నిటికంటే పెద్ద అస్థికి ఎక్కడుంది? ఇదేగా ఫిమర్, చాలా పెద్ద అస్థిక, బిగ్గెస్ట్ బోన్, తొడ యొక్క ఎముక. ఈ తొడ యొక్క ఎముక ద్వారా చెవిలో ఉన్నటువంటి గులుమిని మీరు చంపాలి. ఏంటో అందరూ కూడా తొడకి నిద్రకి ఎప్పుడైనా సంబంధం ఆలోచించారా మీరు ఎప్పుడైనా? కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. తొడకి నిద్రకి, పిల్లలు నిద్రపోకపోతే ఎక్కడ పడుకోబెట్టుకో? అక్కడ ఏదో కనెక్షన్ ఉంది మనకి. అదంతా మరి డాక్టర్ గారికి లేరుగా, ఆయన చెప్పాలి మనకి. ఆయన చెప్తే నేను మిగతా నేను చెప్పగలను. ముందు ఆ విషయం ఆయన చెప్పాలి అక్కడ. కానీ అది ఎక్కడో లేదది. ఈ దేవి కవచములు ఇవంతా ఉన్నాయి. మీరు తొడల గురించి తీసి ఎక్కడుందో చూడండి. నాకంటే ఓపిక లేక మిమ్మల్ని అడుగుతున్నా నేను. తొడల గురించి, నా తొడల్ని రక్షించు అని ఎక్కడుందో కాస్త తీసి చూడండి. భూతనాథాచ మేడ్రమ్మే ఊరుమే మహిష వాహిని, 28వ శ్లోకంలో ఉంది. కక్ష్యాం పైన, కక్ష్యాం పైన భూతనాథాచ మేడ్రంచ ఊరుమే మహిష వాహిని, కక్ష్యాం భగవతి రక్షే జానుని వింధ్యవాసిని, జంఘే మహాబలా ప్రోక్త జాను మధ్యే వినాయకి, గుల్ఫయో నారసింహీ చ పాదపృష్టేతు తేజసి, పాదాంగుళీ శ్రీధరీచ పాదాధ స్థలవాసిని. మనం చదువుకున్నటువంటి ఎముకలను ఇక్కడెక్కడ మనము ప్రతిక్షేపించుకుంటే ఊరులలో ఉన్నటువంటి ఎముకలాంటి స్ట్రక్చర్ కలిగినటువంటిదే మన చెవుల్లో ఒకటి ఉంది. అది తర్వాత ఎప్పుడైనా మనకి టైం ఉంది, ఆ అనాటమీని మనం చాలా డీప్ గా చదువుకోగలిగినప్పుడు చూస్తాం. అది ఎప్పుడైతే తల దాని మీద పెట్టి ఆడిస్తాము, వీటి రెండింటికి మధ్య ఒక సమన్వయం ఏర్పడుతుంది. ఆ సమన్వయం ఏర్పడగానే మీకు నిద్ర వచ్చేస్తుంది. అంచేత శరీర నిర్మాణ శాస్త్రములో మధు కైటభవన జరగాల్సినటువంటి టైంలో మీరు ఏం నేర్చుకోవాలి? రెండు నేర్చుకోవాలి. మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి మీరు? ఈ శాంత స్థితి శివుడు. ఈ శాంత స్థితి యొక్క భౌతిక రూపము శిర్దీసాయి, శివశక్తి. దాని తర్వాత ఏమవుతుంది? ఆ శాంత స్థితిలో మనం ఉండగానే మూడు శబ్దాలు వినిపిస్తాయి మనకి. మనం ఉచ్చారణ చేయకూడదు, వినిపించాలి. వీటిని ఏమంటాం మనం? క్లీన్ రుద్రగ్రంథి, శ్రీం హృదయ గ్రంథి, హ్రీం బ్రహ్మగ్రంథి. అంచేత శైలపుత్రి తర్వాత రెండో పేరు ఏమొచ్చింది అక్కడ? బ్రహ్మచారిణి. బ్రహ్మగ్రంథి గురించి వచ్చింది. ఇంకా దీని తర్వాత నేను కొంచెం ఫాస్ట్ గా లింక్ చెప్పేసి వదిలేస్తాను. నేను మీరు మననం చేసి డిస్కస్ చేసుకోండి. మొత్తము లైవ్ అయిపోయింది. ఈ మొత్తము లైవ్ అయిపోయిన తర్వాత ఆకాశతత్వము నుంచి మొట్టమొదట ఐదు మహాభూతాలు ఉద్భవిస్తాయి. ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము. గమనించండి దాన్ని ఎలా ఉత్పత్తి అవుతున్నాయో. మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ నథింగ్నెస్ టు లాస్ట్ నథింగ్నెస్. ఈ భౌతిక జగత్తులోంచి లోపలికి వెళ్ళిపోయాము. అంతర్గతం అవుతున్నాం మనం. నేను చెప్పాను కదా ఎలా అంతర్గతం అవ్వాలి. అంతర్గతం అయిన తర్వాత అంటే రివర్స్ లో అవుతుంది కదా, స్థూలము నుంచి జలము, జలము నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఆకాశము. కాస్త జాగ్రత్తగా చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుభూతిలోకి ప్రవేశించండి. మూలాధార నుంచి పైకి లేస్తుంది. పృథ్వీతత్వము నుంచి జలతత్వము, జలతత్వము నుంచి అగ్నితత్వము, అగ్నితత్వము నుంచి వాయుతత్వము, వాయుతత్వము నుంచి ఆకాశతత్వము. ఈ అగ్నితత్వానికి ప్రతీకలైనటువంటి మూడు బిందువులు మన శరీరంలో ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని బాహ్య జగత్తులు ఎలా ఉన్నాయో మన శరీరంలో కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, లలాటము మధ్య భ్రువోరు మధ్య అగ్ని. సూర్యుడు చుట్టూ భూమి చంద్రుడు అంటే అగ్ని చంద్రుడు తిరగటం వల్ల కాలం ఏర్పడినట్టే మన శరీరములో ఉన్నటువంటి కుడి కన్ను, ఎడమ కన్నుని భ్రుకుటి మధ్యన కనుక మనం చూడటం మొదలెడితే బాహ్య జగత్తులో ఉన్నటువంటి సూర్యుడు బదులు కుడి కన్ను, బాహ్య జగత్తులో ఉన్నటువంటి చంద్రుడు బదులు ఎడమ కన్ను, బాహ్య జగత్తులో ఉన్నటువంటి పృథ్వీ బదులు లేకపోతే అగ్ని బదులు, ఆ సంధి బదులు ఆజ్ఞాచక్రము. ఆ దృష్టి మీరు పట్టుకోగలిగితే ఏంటి, మీరు బాహ్య జగత్తులో జరిగినదే లోపల జరుగుతూ ఉంటుంది. బాహ్య జగత్తులో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలున్నాయి, ఆ గ్రహాలలో మనం పృథ్వీ గ్రహం మీద ఉన్నాం. పృథ్వీ గ్రహానికి శాటిలైట్ ఉపగ్రహమే చంద్రుడు. అంచేత ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతోంది, చంద్రుడే తిరుగుతున్నాడు. అంచేత పృథ్వీ తిరుగుతోంది, పృథ్వీకి అతుక్కునే చంద్రుడు కూడా తిరుగుతున్నాడు, కనుక సూర్యుడు చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ భావన, ఈ అనుభూతి పిండాండ బ్రహ్మాండ సమన్వయం. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది, మీకే ఆశ్చర్యంగా లేదు కదా. స్విచ్ ఇక్కడ కదా మీరు వేస్తుంది, ఫ్యాన్ అక్కడ ఎందుకు తిరుగుతోంది? లింక్ అక్కడుంది, ఆ లింక్ పెట్టుకోండి. బ్రహ్మచారిణి అర్థం అది, బ్రహ్మ యొక్క ఆచరించటం, బ్రాహ్మీ స్థితి యొక్క సృజనాత్మక శక్తి యొక్క చరించటం అనేది ఇక్కడ జరుగుతుంది. అందువల్ల ఈ విశ్వరూపాన్ని చూడాలి అంటే దివ్యం దదామి దివ్య చక్షు. ఈ దివ్య చక్షు ఎలా వస్తుంది మీకు, మళ్ళీ చూసుకోండి. అది ఎక్కడ లయం అవుతుంది ఆ సౌండ్, ఆ పట్టుకోలేకపోతున్నాం ఆ లయస్థానం అంటే మధు కైటభుల వల్ల ఈ అసురులు మన శరీరంలో ఉండటం వల్ల మీరు పట్టుకోలేకపోతున్నారు. ఈ మధు కైటభులు జరగాలి. ఎలా జరుగుతుంది ఇదంతా ఉంటేనే, ఇది అంటానికి ముందు ఈ చండీ కవచాన్ని మీరు స్వాధ్యాయం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలా వివరణ చెప్పాను, ఉన్నవి 9 పేర్లు అక్కడ. ఆ 9 పేర్ని ఎలా ఉపయోగించుకోవాలో దాని తర్వాత శ్లోకాల్లో చెప్పాడు. ఆ శ్లోకాల సంఖ్య చెప్తాను, మీరు కాస్త జాగ్రత్తగా వాటి అర్థాన్ని పట్టుకోండి. ఎనిమిది నుంచి వరకు, 8వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు మళ్లీ జాగ్రత్తగా గమనం చేసుకోండి. ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. సాయి యొక్క షిర్డీ సాయి అవతారం, ఈ దేవీ కవచాన్ని భూమి మీద స్థిరపరిచింది. చాలా విచిత్రమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. మరి ఎందుకు అది బయటికి రావటం లే చూడండి, మరి నేను ప్రయత్నిస్తా, ట్రై చేస్తా. షిర్డీ సాయి ఒకనొకసారి 3 రోజుల పాటు పైలోకాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను 3 రోజుల తర్వాత వస్తాను, ఒకవేళ రాకపోతే మీరు చేయవలసింది చేసుకోండి అన్నాడు కాపలాకాయండి అన్నాడు. అదే టైంకి రామకృష్ణ పరమహంస కూడా, ఇంకా నేను ఈ బాధ్యతను స్వీకరించలేను, నేను శరీరాన్ని వదిలేస్తున్నాను అన్నాడు. వీళ్ళిద్దరూ ఒక చూడదలుచుకున్నారు. లేకపోతే రామకృష్ణ పరమహంస షిర్డీ సాయిని అడిగాడు, లేకపోతే రామకృష్ణ పరమహంసనే షిర్డీ సాయిని పంపించినటువంటి చేతనత్వము వాళ్ళిద్దరికీ మధ్య సరేలేవయ్యా నేను ఈ పని చేయలేనని ఒకసారి లెక్చరర్లు ముండికేస్తూ ఉంటారు. అప్పుడు మాలాంటి నాలాంటి వాడు, అప్పుడు మా హెడ్ లాంటి వాడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పాప అప్పుడు ఏం చేస్తాడు, రామకృష్ణ చెప్పలేను అంటున్నాడు, ఏదో హార్ట్ ట్రబుల్ అంటున్నాడు, డయాబెటీస్ అంటున్నాడు, బీపీ అంటున్నాడు, అంచేత ఆ బాధ్యత ఏం చేయాలి, ఏం చేయాలి, మరి మిగతా వాళ్ళు పంచుకుంటారు. అలాగా రామకృష్ణ పరమహంస యొక్క బాధ్యతను షిర్డీ సాయి పంచుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఈ బీపీ డయాబెటీస్ వల్ల కాదు, రామకృష్ణ పరమహంస చేతకాని తనం వల్ల కాదు, రామకృష్ణ పరమహంస ఏ కుంభరాశి యుగమునకు ప్రతీకగా నిలబడ్డాడో, కుంభరాశి కుంభలగ్నంలోనే పుట్టాడు అతను రామకృష్ణ పరమహంస, దానికి ఆయనకి రామకృష్ణ పరమహంస అనే పేరు ఎవరు పెట్టారో కూడా ఇప్పటికెవరికి తెలియదు. పెద్ద సిద్ధిసాయి పెద్ద పోజు కొట్టుకుంటాడు, నా తండ్రి పేరు అది ఎవరికి తెలియదని. ఈయన చెప్పుంటే తెలిసేదిగా, కానీ రామకృష్ణ పరమహంసకి ఎవడో ఒక పేరు పెట్టి ఉంటాడు. రామకృష్ణ అసలు పేరు గదాధరుడు కదా, మరి శ్రీరామకృష్ణ పరమహంస అని అతని పేరు ఎవరు పెట్టాడు, ఏ గురువు పెట్టాడు, నాకెక్కడా ఏ పుస్తకాల్లోనూ కనిపించలేదు. మీరు వెతుక్కోండి, ఎక్కడైనా కనిపిస్తుందేమో, మీకు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టలేదు, ఆయనే పెట్టుకున్నాడు. కుంభ యుగము ఎలా ఉంటుంది అన్నది మీకు అర్థం అవ్వాలి అంటే రామకృష్ణ పరమహంస యొక్క జీవితం మీకు పరిపూర్ణంగా అర్థం అవ్వాలి. అందువల్ల ఆయన జీవితానికి కావలసి, ఆ కుంభయుగానికి కావలసినటువంటి జీవిత విధానాన్ని ఒకటి ఆయన తీసుకొచ్చేసేయగలిగాడు. కానీ భారతదేశానికి ఆయన స్వతంత్రం ఇప్పించలేకపోయాడు. గురువుల యొక్క చేతకాంతనాన్ని మీరు గమనించండి. అంటే అక్కడ గురువుల యొక్క చేతకాంతనం అని నేను మనం అనుకుంటాం, శిష్యుల యొక్క అల్పజ్ఞత్వం అనుకోండి. అది ఎప్పుడు భారతదేశానికి స్వతంత్రం రావాల్సిందో తెలుసా, 1828 లో రావాల్సింది. 1828 సంవత్సరం ఇంపార్టెన్స్ ఎవరికైనా తెలుసా మీలో, షిర్డీ సాయి పుట్టిన సంవత్సరం అది, సెప్టెంబర్ 27, 1828. వీళ్ళిద్దరూ కలిశారు. ఏంటి కలిసింది, షిర్డీ సాయి ఏం చెప్పాడు, నేను శివతత్వంలోకి మనుషుల్ని తీసుకెళ్ళిపోతాను. శివతత్వంలోకి తీసుకెళ్ళిపోయినటువంటి మనుషుల్ని నువ్వు అమ్మతత్వంలోకి తీసుకో, అమ్మతత్వం అంటే శక్తితత్వం. శక్తితత్వంలో దుర్గా సప్తశతిలో మొట్టమొదటి శక్తితత్వం దేంతో ఆవిర్భవిస్తుంది, క్లీన్ అంటే మహాకాళి. రామకృష్ణ పరమహంస ఎవరిని ఉపాసన చేశాడు, వాళ్ళ కాంబినేషన్ అక్కడ, అది అది అనుకుని వచ్చారు ఇద్దరు. వచ్చి వివేకానందను కూడా దింపుకున్నారు. కానీ ఎక్కడ గందరగోళం జరిగిపోయిందంటే ఇండియాలో ఆ మాట ఎవరు వినలేదు, ఒక్కడు వినలేదు. ఇప్పటికీ అదే తప్పు జరగబోతోందా? జరగదు అని నా నమ్మకం. ఇప్పుడు అదే తప్పు జరగవచ్చు. అదే తప్పు జరిగితే వినరు. వచ్చిన గొడవ ఏంటంటే ఏ దిశలో ఏది కట్టాలో అదే కట్టాలి కదా. వాస్తు ప్రకారం అనుకూలంగా ఉందని చెప్పి మనం నైరుతిలో ఖాళీ జాగా వదిలేసి అననుకూలంగా ఉందని చెప్పి ఈశాన్యంలో పెద్ద కట్టడం కట్టేస్తే ఏమవుతుంది? భారతదేశమే గురుపీఠం వహించాలి, మిగతా ఏ దేశము గురుపీఠం వహించడానికి వీలు లేదు. అది మన అదృష్టం. ఆ అదృష్టాన్ని మీరు కాల రాసుకుంటున్నారు అంటారు గురుదేవులు చాలాసార్లు. శిర్డీ సాయి తత్వం, మహాకాళీ తత్వం ఒకటే కనుక రామకృష్ణ పరమహంస కాళికాదేవిని దింపేసి పెట్టేయగలిగాడు. కానీ శిర్డీ సాయి శివతత్వాన్ని దింపలేకపోయాడు. పదాల యొక్క రోగం అది. గురువుని నేను కించపరచడమే, వాళ్ళకి చేత కాకపోవటం ఏంటి, ఆయన ఎప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. మనకి చేత కావటంలే. శిర్డీ సాయి దగ్గరికి వెళ్లి ఇప్పటికి కూడా మనం ఏం అనలేకపోతున్నాం. ఆయన ఏం చేశాడు? శిర్డీ సాయి జీవితం మొత్తం అడుక్కు తిన్నాడు. ఏదైనా కోరాడా? శిర్డీ సాయి జీవితాన్ని చూడండి మీరు ఒకసారి. కానీ అడుక్కు తింటూ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయగలిగాడు? ఇప్పటికీ కూడా ఈవెంట్ టుడే అందరికీ అన్ని ఇవ్వగలుగుతున్నాడు కదా. తర్వాత ఇన్ని గుళ్ళు ఎందుకు వస్తే ముద్ర కడతాడంటే ఒకటి గుళ్ళు వాడి కోరిక ఏదో తీరితే గుడి కడతాం. రామకృష్ణ పరమహంసకి మహాకాళికి శిర్డీ సాయి యొక్క శివతత్వానికి ఉన్నటువంటి లింక్ మీకు ప్రథమ చరిత్రలో చండీ కవచములో రామకృష్ణ యొక్క ఉపాసనలో మీకు లభిస్తాయి. దాని తర్వాత అదేంటి? మహాలక్ష్మి. టూకీగా చెప్తున్నాను, దీన్ని మళ్ళా వివరిస్తాను నేను ఈ రెండు మూడు రోజుల్లో. నాకు ఓపిక ఉన్నప్పుడల్లా వచ్చి చెప్పేస్తూ ఉంటాను నేను. కానీ బిట్వీన్ 10 and 4 ఆ మధ్యలోనే ఎక్కడో టైం తీసుకుంటాను. అంచేత మిస్ అయిపోతారని మీరేం కంగారు పడకలే, ఆ మధ్యలోనే చెప్తాను నేను. యూనివర్సిటీ టైమింగ్స్ కదా, కాలేజీ టైమింగ్స్ లాగా. మహాలక్ష్మి, మహాలక్ష్మి యొక్క ఉపాసన యొక్క పరాకాష్ఠ మాణిక్య ప్రభు యొక్క జీవితంలో కనిపిస్తుంది మనకి దత్తావతారాలలో. ఆయన పేరే మాణిక్య ప్రభు. మాణిక్య వీణ ముపలాలయంతా మదాలసాం మంజుల వాగ్విలాసాం శబ్దము మధుకైట భవద. ఆ వాగ్విలాసం తెలియకపోతే లక్ష్మి రాదు. ఆ మాట్లాడటం చేత కావటంలే మనకి. వాక్కును ఉపయోగించుకోవటం, ఆ వాక్కును ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? శృతి దెబ్బతింది. శృతి ఎక్కడ దెబ్బతింది? మధుకైట భవద కరెక్ట్ గా జరగటం లేదు. దాన్ని ఎలా చేయగలం మనం? చండీ కవచం. కవచే నవృతో నిత్యం ఎత్ర ఎత్రైవ గచ్చతి. ఈ కవచముతో, ఈ చండీ కవచముతో మీరు ఎక్కడెక్కడ ఆవృత్తి పెట్టి నేర్చుకోండి. అక్కడ మీరు చేయవలసింది ఏమీ లేదు, ఆ శబ్దాలను ఉపయోగించుకోవటమే. కానీ దాని మీద మీరు టైం, నేను 3 సార్లు చదవమంటే మీరు 3 సార్లు చదివితేట, మీరు 100 సార్లు చదవాలి. ఎన్నిసార్లు చదువుతారో కాదు, అక్కడ మీరు చదవటం అవగాహన చేసుకోండి. లింక్ శిర్డీ సాయియే రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంసయే శిర్డీ సాయి, శివశక్త్యాయుక్తో యది భవత శక్త ప్రభవితం. ఈ యూనియన్ బిట్వీన్ దీస్ టూ, ఈ యూనియన్ లోంచి వచ్చేటటువంటి లక్ష్మి, లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి. అప్పుడైనా వచ్చి ఉంటే దానికి కూడా కారకుడవడం మంగళ పాండే. మంగళకరమైన అనే పేరు, శివుడన్నా ఒకటే అని చెప్పాను కదా. మంగళ పాండే యొక్క ఏమంటారు దాన్ని, మొదటి ఇంతేనా తిరుగుబాటు పాయింట్ అర్థమైంది కదా. అతను మంగళ పాండే అని పేరు. పేరులోనే ఉన్నాయి అన్ని కూడా, మీరు ఎక్కడికి వెళ్ళిపోకలే. అందుకే దాన్ని శబ్ద బ్రహ్మన్ శృతి మీరు వింటం కనుక చాతొస్తే అవగాహన చేసుకుంటే. అంచేత మహాకాళి ఆ శివతత్వంలోకి వెళ్లిన తర్వాత ఏం రావాలి? లక్ష్మీబాయి. ఆవిడ అవుతే వచ్చింది కాని దత్త తీసుకోవాల్సి వచ్చింది. దత్తావతారము కనుక దత్తపుత్రుడు యాజ్ ఎవర్ సోబిలో అద్భుతమైనటువంటి సామాన్యము పిండాండ బ్రహ్మాండంలో జరుగుతుంది. ఈ టిక్స్ పట్టుకోండి మీరు. అంచేత మహాలక్ష్మి ఆ శివశక్తి యొక్క కలయిక సత్యసాయి. శివుడు శక్తి రెండు కలిశారు అక్కడ. ఇంచేత సత్యసాయి కూడా అడుక్కు తినాలంటే ఎట్లా కుదురుతుంది మహాలక్ష్మి చోట? నేను చెప్తా ఉంటా చాలా సార్లు, నాకు ఈనాటే యువతకుల మీద బలే జాలేస్తూ ఉంటుంది. ఈ ఊళ్ళోనే ఒకళ్ళ ఇంట్లో నేను మాట్లాడుతున్నాను, ఓ సంవత్సరం కిందటో రెండు సంవత్సరాల కిందటో, మాస్టర్ మీరు ఎంతైనా చెప్పండి, సత్యసాయి కంటే సిద్ధి సాయి చాలా గొప్పవాడు. ఎందుకమ్మా? అమ్మాయి ఆవిడ ఇంజనీరింగ్ చదువుతోంది. ఎందుకమ్మా గొప్పవాడు? సిద్ధి సాయి చింక బట్టలు కట్టుకుని అడుక్కుతున్నాడు. కొంచెం మీరు అవగాహన చేసుకోండి, మనం ఎంత నీచులం. మీ కోరిక ఆయన తీర్చాలి, కానీ ఆయన అడుక్కు తినాలి అనేగా ఉద్దేశం. మీరు ఆ నీచత్వం వల్ల మనం నాశనం అయిపోతున్నాం. మొత్తం భారత జాతి ఎక్కడ దెబ్బతిన్నది అంటే గురువు అడుక్కు తింటూ ఉండాలి, కానీ శిష్యుడికి అన్ని ఇవ్వాలి. మీరు ఆలోచించుకోండి, ఆ భ్రమ పోతే గాని ఈ సత్యసాయి, సత్యసాయి తర్వాత వచ్చేటటువంటి ప్రేమసాయి అవతారము, ఆ అవతారం యొక్క ఉనికి మీరు గుర్తించలేరు. ఈ నవరాత్రుల్లో దాన్ని గుర్తించగలిగితే మీరు ధన్యులే. ఆ గురు సత్తా పేర్లు మీకు గుర్తున్నాయి కదా, సివివి బ్లాబెట్స్ కి అటువైపు ఆ దిశలు కూడా ఇంపార్టెంటే. ఆ కార్నర్ లో లహరి మహాశయ, ఆ కిందన ఇటువైపు రామకృష్ణ పరమహంస శారదామాత, ఇటువైపు షిర్డి సాయి సత్యసాయి. మరి మధ్యన ఎవరున్నారు? మరి షిర్డి సాయి సత్యసాయి తర్వాత ప్రేమసాయి ఎవరై ఉండాలి? అక్కడే ఎక్కడో ఉంటుంది ఇట్లో మీకు. కానీ తర్వాత ఆలోచిద్దాం, తొందరపడకండి, అది తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ రెండు మూడు రోజుల్లోనే లేకపోతే ఇవాళ సాయంత్రం లోపల చెప్తానని ట్రై చేస్తాను నేను. నాకు ఆ గ్రిప్ దొరకటం లేదు ఎలా రావాలో దాన్ని. ట్రై చేస్తున్నా, మీరు ట్రై చేయండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు భోజనానికి. అంచేత షిర్డి సాయి యొక్క తత్వము అంటే ఏం చేస్తున్నాం మనం? కళ్ళు మూసుకుని మన కుడి కన్ను ఎడమ కన్ను ఏది అవుతే బాహ్య సృష్టిని దర్శిస్తున్నాయో దానిని అంతర్ముఖం చేయండి. బయట చూడకండి, లోపల చూడండి. ఆ కుడి కన్నుతోనే, ఆ ఎడమ కన్నుతోనే బాహ్య జగత్తులో ఈ సూర్యచంద్రుల వల్ల కాలమే ఏర్పడుతోంది. బాహ్య జగత్తులో ఈ సూర్య చంద్రుల వల్ల కాలమే ఏర్పడుతోంది. కృష్ణపక్షము, శుక్లపక్షము అంటే ఏంటది? చంద్రుడు యొక్క కళాకళ్ళు. తిథి వారము సూర్యుడు వల్ల. తిథి ఏంటి? సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణము. సూర్యుడు చంద్రుడు కలిసిపోతే దాన్ని అమావాస్య అంటాం. సూర్యుడు చంద్రుడికి మధ్య కరెక్ట్ గా 188 డిగ్రీలు ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటే దాన్ని అమావాస్య అంటాం. తప్పు చెప్పాను, రివర్స్ చెప్పాలి. పూర్ణిమ, ఎదురెదురుగా ఉంటే పూర్ణిమ, కలిసిపోతే అమావాస్య. ఈ మధ్యన మీకు 14 తిథులు వస్తూ ఉంటాయి, 14 మన్వంతరాలు వస్తూ ఉంటాయి. సావర్ణిక మన్వంతరం రాబోతోన్నది, కరెక్ట్ గా మధ్యలో ఉన్నాం మనం. 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం యొక్క మధ్యలో ఉన్నాం. ఇది బాహ్య జగత్తులో జరుగుతున్నటువంటి ప్రక్రియ. వైవస్వత మన్వంతరి శ్రీ మహావిష్ణు రాజయ్య వైవస్వత మన్వంతరి కలియుగే ప్రథమచరణి, ఇది నిర్చుకుని ఇచ్చింది ఈ శుభకరణి చెప్పాలి. కళ్ళు మూసుకోగానే దీని ఎగ్జాక్ట్ రెప్లికా లోపల జరుగుతుంది. ఎడమ కన్ను కుడి కన్ను కూడా లోపల ఆ శృతి వినండి. ఎడమ కన్ను కుడి కన్నుతో వినండి. ఎడమ కన్ను కుడి కన్ను తప్పేం చెప్పటం లేదు, కన్నుతోనే వినమంటున్నా నేను.
మాస్టర్ మన మర్చిపోయి తప్పు చెప్పిస్తున్నారేమో.
జాగ్రత్తగా మళ్ళీ సూర్యుడు చంద్రుడిని ఉపయోగించినప్పుడు, సూర్యుడు చంద్రుడు లేనప్పుడు మనం దేంతో చూస్తాం? లోపల బాహ్య జగత్తులో అగ్నితో చూస్తాం. అంతేగా సూర్యుడు చంద్రుడు లేకపోతే బాహ్య జగత్తులో అగ్నితో చూస్తాం. అంచేత ఎప్పుడైతే అంధకారంలో మీరు చూడటానికి ప్రయత్నం చేస్తున్నారో, ఈ సూర్యుడు ఈ చంద్రుడు పనిచేయటం లేదు. ప్రస్తుతం పనిచేయటం లేదు కదా, తర్వాత పనిచేయటం మొదలు పెడతారు కొంతకాలానికి. అప్పుడు మీకేం కావాలి? అగ్ని కావాలి. చీకటిలో గమనించుకోవడానికి అగ్ని కావాలి. కనుక ఆ శివశక్తి ఏమి ఉపయోగించింది? ధూనిని ఉపయోగించింది. ఎప్పటి వరకు ధూని? ఈ సూర్యుడు చంద్రుడు పనిచేయనంత వరకు. ఈ సూర్యుడు చంద్రుడు పనిచేస్తే అగ్ని అక్కర్లే. కొంచెం అవగాహన చేసుకోండి ఏం చెప్పాను నేను. శివశక్తి, శివశక్తి అంటే ఎవరు? మౌనం. కళ్ళు మూసుకుని ఏమీ లేనటువంటి, ఆ ఏ విధమైనటువంటి తరంగాలు లేనటువంటి అత్యంత శాంత స్థితి. ఈ శాంత స్థితిని మీకు చూపించాలి. శివశక్తి యొక్క ఆ సాయి శక్తి యొక్క ఆవిర్భావం ఎందుకు వచ్చింది? ఈ శాంత స్థితి మీకు అనుభూతిలోకి రావాలి. కళ్ళు మూసుకుని ఉన్నటువంటి ఈ శాంత స్థితి ఎప్పుడు అనుభూతిలోకి వస్తుంది? అగ్ని ఉంటే, వేడి ఉంటే, ఉత్సాహం ఉంటే, కనిపించకపోయినా అది కనిపించేంత వరకు నేను వదలను అనేటటువంటి వేడి ఉంటే అది అగ్ని. సూర్య చంద్ర అగ్ని. కానీ ఎప్పుడైతే ఈ అగ్ని విద్యను షిర్డీ సాయి పెట్టడానికి వచ్చాడో, గురువులకి ఒక ఇదుంది, అర్హత ఉన్నటువంటి వాడికి కావలసినటువంటి పరిస్థితులు రెడీగా ఉంటాయి. ఇంటర్మీడియట్ పరీక్ష అయిపోగానే వాడు జాయిన్ అవడానికి రెడీగా డిగ్రీ కాలేజీ ఉంటుంది అక్కడ. అంచేత ఎప్పుడైతే షిర్డీ సాయి యొక్క ఆవిర్భావం అయ్యి ఈ మౌన స్థితి గురించి ఆయన చెప్పటం మొదలెట్టాడు, మహాకాళి ఉపాసన రామకృష్ణ పరమహంస స్టార్ట్ చేశాడు. ఆ మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మహాకాళి ఉపాసనని కూడా మీరు ఇవాళ చదువుకోండి. కానీ రామకృష్ణ పరమహంస చేయటం అయితే మొదలెట్టేశాడు, కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి ఎవడు కనిపించలేదు ఆయనకి. ఒకటే కనిపించాడు, వివేకానంద. కానీ వివేకానంద యొక్క జీవితాన్ని చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది ఆయన కూడా శివుడి యొక్క అంశే అని. చాలా సార్లు ఆ కథలు మీరు చదువుతూ ఉంటే ట్యాప్ కింద తలపెట్టి కూర్చోవడం, అంచేత ఇవాళ నుంచి మేము కూడా తల కింద పెట్టి కూర్చుంటాం. మేము శివాంశం ఏమో అయిపోతారేమో తెలియదు, కానీ జలుబు మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఇంకో గంగ ప్రవహిస్తుంది మీలోంచి. అంచేత అది ఇమిటేషన్ చేయకండి, మీరు అవగాహన చేసుకోండి. అంచేత ఏం చేయగలిగాడు రామకృష్ణ పరమహంస? నీకు అప్పచెప్పిస్తున్నాను అన్నాడు శివుడికి శక్తిని. వివేకానందకి అప్పచెప్పాడు. కానీ అప్పచెప్పేశాక ఏం చెప్పాడు? దీనిని ఉపయోగించుకోలేదు ఆయన. శివుడు శక్తిని ఉపయోగించుకోలేడు, కానీ శివుడు లేకుండా శక్తి ఉపయోగపడదు. విచిత్రమైనటువంటి కాంప్లెక్స్. అంచేత ఏం చెప్పాడు వివేకానందకి? తాళం వేసేస్తున్నాను, నా శక్తులన్నీ నేను నీకు ఇచ్చేశాను, కానీ ఈ శక్తులు ఏవి నీకు ఉపయోగపడవు. ఎవరికి ఉపయోగపడతాయి? భావి తరాల వాళ్లకు ఉపయోగపడతాయి, శివస్థాయికి వెళ్లినటువంటి వాళ్లకు ఉపయోగపడతాయి. ఆ శివస్థాయి వెళ్లని వాళ్లకు ఉపయోగపడవు. అంచేత వివేకానందే 1963-64 సిలోన్లో పుట్టిన తర్వాత పుట్టపర్తికి వచ్చాడు. పుట్టపర్తికి వస్తే వివేకానందని, నువ్వు నోరు మూసి కూర్చొని ఆయన, ఇంకా టైం రాలేదు, అంత మనం గొప్పవాణం. ఇంకేంటే వివేకానందని పూజిస్తాం. నాకు చాలా నవ్వు వచ్చింది ఒకసారి. 100 సంవత్సరాల కిందట వివేకానంద ఇచ్చిన స్పీచ్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటున్నాం అంటే మనం వివేకానందకి నీరాజనాలు అర్పిస్తున్నాము, తిడుతున్నాము, నాకు అర్థం కాలే. వివేకానంద చెప్పింది నీకు ఇంకా మర్చిపోలేదు అంటే నువ్వు ఎదగలేదని అర్థం. అదే నీకు చాలా ముఖ్యమైన సంగతి అనిపిస్తుంది. ఎంత మూర్ఖం మన జీవితాలలో భారతీయులు ఎందుకంత మూర్ఖంగా మారిపోయారో కూడా నాకు అర్థం కావటం లేదు. అది చాలా గొప్ప అంటారు. ఏంటో అది ఆయన ఎప్పుడు 1893 అనుకుంటా స్పీచ్ ఇచ్చాడు. 1993 నన్ను ఒకసారి పిలిచారు వాళ్ళు. నేను తిడతానని చెప్పాను వాళ్ళు. ఒకటి మీరు మాట్లాడకండి అన్నారు. సరే అన్నాను. నేను మాట్లాడలేదు. హైదరాబాద్ లోనే అనుకుంటా ఇది రిమెంబర్ రైట్. నువ్వు సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ వివేకానంద ఫస్ట్ స్పీచ్ చేసుకునే అంత దుస్థితిలో ఉన్నావు నువ్వు. ఇంచేత వివేకానంద ఏం చెప్పాడో ఇప్పటికీ చాలా మంది తెలియదు. వివేకానంద లిటరేచర్ చదివినాడు ఆవిడు. మనలో ఎంతమంది చదివారు? కానీ మిమ్మల్ని ఇలా అంటున్నా మీద కంగారు పడకండి. నేను చదవలే. కానీ అది చదవకుండా ఎట్ట వస్తుంది? వివేకానందకి ఏ తాళాలు ఇచ్చి రామకృష్ణ పరమహంస వెళ్లాడో ఇప్పటికీ ఆ తాళాలు అలా హ్యాంగ్ అవుతూనే ఉన్నాయి శివుడి యొక్క చేతిలో. ఎక్కడున్నాడు శివుడు? అది ఎలా తెలుస్తుంది? మహాకాళీ ధ్యానం ప్రథమ చరిత్ర. ప్రథమ చరిత్రలో ఎవరి వధ జరిగింది? దాన్ని సార్ నేను డైవర్ట్ అయిపోతున్నాను. ముందు సత్యసాయి బాబాను లాక్కు రానివ్వండి. సత్యసాయి బాబాను లాక్కు వచ్చాక తర్వాత అటు వెళ్తా. తర్వాత మళ్ళా డైవర్ట్ అయిపోతా. అంచేత క్లీం నుంచి శ్రీంకి వచ్చాడు. కానీ క్లీం నుంచి శ్రీంకి వెళ్ళటం ఎలా వెళ్ళగలం చూడండి. మహాకాళి నుంచి ఈ మహాలక్ష్మి వైపు వెళ్ళాలి. అంటే మధ్యన ఏమొస్తుంది? గ్యాప్ ఏంటి? శివతత్వమేగా. అంచేత సత్యసాయి ఎవరు? శివశక్తి కలయిక. అంటే క్లీం పూర్తయింది, గ్యాప్ వచ్చింది, మళ్ళా శ్రీం ఉచ్చారణ జరుగుతోంది. అర్థమైనా? మహాకాళి నుంచి మహాలక్ష్మికి వెళ్తున్నప్పుడు ఈ శివశక్తి కాంబినేషన్ సత్యసాయి. తర్వాత వచ్చే ప్రేమ సాయి ఏమవుతాడు? ఇది ఆగిపోతుంది. శ్రీం బీజమే మిగిలిపోతుంది. ప్రేమ సాయి శక్తి. అంచేత శివుడు, శివశక్తి, శక్తి. శివుడు, శివశక్తి, శక్తి. హ్రీం శ్రీం క్లీం. మళ్ళీ హ్రీం శ్రీం క్లీం. మళ్ళీ హ్రీం శ్రీం క్లీం. ఈ మూడింటి సంహితే వేద విజ్ఞానం. అంచేత సాయి, సత్యసాయి, ప్రేమ సాయి యొక్క మూడు కలయికలు, లేక ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర యొక్క కలయిక, ఈ మూడు అవతారాల యొక్క గొప్పతనం. కానీ ఈ మూడు అవతారాలు ఈ పేరుతో మాత్రమే ఆవిర్భవించటం లేదు, గుర్తుంచుకోండి. భారతీయులకి ఈ విజ్ఞానము తెలుసు కనుక ఈ పేర్లు చెప్పబడి ఉన్నాయి అక్కడ. కానీ భారతీయేతరులకు, భారతీయేతరులంటే ఎవరు? మీరేదో భారతీయులని మూసిపోకండి. మనం ఎవరం భారతీయులం కాదు. ఇంకేంటి మనకి ఈ విజ్ఞానం ఎక్కడుంది? ఈ విజ్ఞానం ఎవరికి తెలిసి ఉన్నదో వాడు భారతీయులు. ఈ విజ్ఞానం తెలియని వాళ్ళు భారతీయేతరులు. మరి భారతీయేతరులకు ఈ విజ్ఞానం తెలియదు కనుక ఈ భాష ఉపయోగించుకోకూడదు.